కొరింథీలకు రాసిన మొదటి ఉత్తరం 1వ అధ్యాయం. దేవుని ఇష్టప్రకారం క్రీస్తు యేసుకు అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడిన పౌలనే నేను, అలాగే సహోదరుడు సొస్తనేసు రాస్తున్న ఉత్తరం. క్రీస్తు యేసు శిష్యులుగా పవిత్రపరచబడి పవిత్రులుగా ఉండడానికి పిలువబడిన కొరింథులోని దేవుని సంఘానికి, అలాగే మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన ఇతర ప్రాంతాల వాళ్ళందరికీ ఈ ఉత్తరం రాస్తున్నాం. మన తండ్రైన దేవుడు అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు అపార దయను శాంతిని అనుగ్రహించాలి. క్రీస్తు యేసు ద్వారా దేవుడు మీకు అనుగ్రహించిన అపార దయను బట్టి నేను మీకోసం ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కావలసిన పూర్తి సామర్థ్యం, పూర్తి జ్ఞానంతో సహా ప్రతిదీ ఆయన ద్వారా మీరు సమృద్ధిగా పొందారు. క్రీస్తు గురించిన సాక్ష్యం మీలో బలంగా నాటుకుంది. అందువల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు బయలుపరచబడే సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న మీకు ఏ విషయంలోనూ లోటు లేదు. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రోజున మిమ్మల్ని నిందించే అవకాశం ఎవ్వరికీ ఉండకుండా దేవుడు చివరి వరకు మిమ్మల్ని బలపరుస్తాడు. తన కుమారుడితో, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉండడానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరున నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మీరంతా ఒకే మాట మీద ఉండాలి. మీ మధ్య విభజనలు ఉండకూడదు. మీరు ఒకే మనసుతో, ఒకే ఆలోచన తీరుతో పూర్తి స్థాయిలో ఐక్యంగా ఉండాలి. సహోదరులారా, మీ మధ్య అభిప్రాయ భేదాలున్నాయని క్లోయే ఇంటి వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. మీలో ఒకరు నేను పౌలు శిష్యుణ్ణి అని, ఇంకొకరు నేను అపొల్లో శిష్యుణ్ణి అని, మరొకరు నేను కేఫా శిష్యుణ్ణి అని, ఇంకొకరు నేను క్రీస్తు శిష్యుణ్ణి అని అంటున్నారట. క్రీస్తు విభజించబడ్డాడా? మీకోసం కొయ్య మీద శిక్ష గురైంది పౌలా? కాదు కదా. మీరు పౌలు పేరున బాప్తిసం తీసుకున్నారా? నేను క్రిస్పుకు, గాయియుకు తప్ప ఎవ్వరికీ బాప్తిజం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నా పేరున బాప్తిజం తీసుకున్నామని మీలో ఎవ్వరూ అనలేరు. నిజమే, స్టెఫానంటి వాళ్లకు కూడా నేను బాప్తిజం ఇచ్చాను. వాళ్ళకు కాకుండా ఇంకెవరికైనా బాప్తిజం ఇచ్చినట్టు నాకు గుర్తులేదు. క్రీస్తు నన్ను పంపించింది బాప్తిజం ఇవ్వడానికి కాదు, మంచి వార్త ప్రకటించడానికి. మేధావిలా మాట్లాడుతూ ప్రకటించడానికి ఆయన నన్ను పంపలేదు. ఒకవేళ నేను అలా ప్రకటిస్తే క్రీస్తు హింసా కొయ్య వ్యర్థమైపోతుంది. హింసా కొయ్య గురించిన సందేశం నాశనమవుతున్న వాళ్లకు మూర్ఖత్వంలా కనిపిస్తుంది. కానీ రక్షణ పొందుతున్న మనకైతే అది దేవుని శక్తి. లేఖనాలు ఇలా రాసి ఉంది, నేను జ్ఞానుల తెలివిని నాశనం చేస్తాను, మేధావుల బుద్ధిని తిరస్కరిస్తాను. ఈ వ్యవస్థలోని తెలివిగలవాడు ఎక్కడా? శాస్త్రి ఎక్కడా? తర్కవాది ఎక్కడా? ఈ లోకపు తెలివి మూర్ఖత్వమని దేవుడు నిరూపించలేదా? లోకం తన సొంత తెలివిని నమ్ముకొని దేవుని తెలుసుకోలేదు కాబట్టి ఈ లోకం మూర్ఖత్వంగా భావించే ప్రకటన సందేశం ద్వారా నమ్మిన వాళ్లను రక్షించడం దేవునికి నచ్చింది. ఇందులో దేవుని తెలివి కనిపిస్తుంది. యూదులు అద్భుతాలు కావాలని అడుగుతారు, గ్రీకు వాళ్ళు తెలివి కోసం వెతుకుతారు. మనమైతే కొయ్య మీద శిక్షకు గురై చనిపోయిన క్రీస్తు గురించి ప్రకటిస్తాం. అది యూదులకు అడ్డురాయిగా, అన్యజనులకు మూర్ఖత్వంగా ఉంది. అయితే పిలువబడిన వాళ్లకు, అది యూదులైనా సరే, గ్రీకు వాళ్ళైనా సరే, క్రీస్తు దేవుని శక్తిగా, దేవుని తెలివిగా ఉన్నాడు. దేవుని మూర్ఖత్వం మనుషుల తెలివి కన్నా తెలివిగలది. దేవుని బలహీనత మనుషుల బలం కన్నా బలమైనది. సహోదరులారా, మీ విషయమే చూడండి. దేవుని పిలుపు అందుకున్న మీలో చాలామంది మనుషుల దృష్టిలో తెలివిగల వాళ్ళు కాదు, శక్తిమంతులు కాదు, గొప్ప వంశాల్లో పుట్టిన వాళ్ళు కాదు. అయితే జ్ఞానుల్ని అవమానపరచడానికి దేవుడు లోకంలోని మూర్ఖుల్ని ఎంచుకున్నాడు. బలవంతుల్ని అవమానపరచడానికి లోకంలోని బలహీనుల్ని ఎంచుకున్నాడు. ప్రాముఖ్యమైన వాటిని నాశనం చేయడానికి లోకంలో ప్రాముఖ్యం కాని వాటిని, ప్రజలు చిన్నచూపు చూసే వాటిని, లెక్క చేయని వాటిని దేవుడు ఎంచుకున్నాడు. తన ముందు గొప్పలు చెప్పుకునే అవకాశం ఎవ్వరికీ ఉండకూడదని దేవుడు అలా చేశాడు. అయితే దేవుని వల్లే మీరు క్రీస్తు యేసు శిష్యులుగా ఉన్నారు. క్రీస్తు యేసు మనకు దేవుని తెలివిని, దేవుని నీతిని వెల్లడి చేశాడు. ఆయన ద్వారానే మనం పవిత్రం అవుతున్నాం. ఆయన విమోచన క్రయదనం వల్లే మనం విడుదల పొందుతున్నాం. కాబట్టి లేఖనాల్లో రాయబడినట్టు గొప్పలు చెప్పుకునేవాడు యెహోవాను బట్టే గొప్పలు చెప్పుకోవాలి.